కాలక్రమంలో శివపదం పొందుతాడు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా సరే మానవుడు మొత్తం మీద భక్తితో శివ పూజ చేసి తీరాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఈ మూడు పూటల్లో ఏదో ఒక పూటైనా శివుణ్ణి దర్శించు. మూడు పూటలా దర్శించావో అబ్బో ఇహ నీ భాగ్యమే భాగ్యం అన్నారు. ఈ క్షేత్రాలు ముఖ్యంగా కలియుగంలో ఇంకా ఎక్కువ ఫలిస్తుందిట. ఇక్కడ చెప్పి వినండి 66వ శ్లోకం. కలౌ యుగే విశేషేణ ఫల సిద్ధిస్తు కర్మణ. ఇందాక నేను మీకు ఏం చెప్పా, 7 రాత్రులు కాని, 5 రాత్రులు కాని, 3 రాత్రులు కాని, 1 రాత్రి కాని శివక్షేత్రంలో నిద్రిస్తే శివపదం వస్తుందన్నాడు. మిగతా యుగములు ఎలా ఉన్నా కలియుగంలో మాత్రం తప్పక ఈ ఫలితం ఎక్కువ వస్తుంది. కలియుగంలో ఇలా నిద్రపోవడం వల్ల అనేకానేక క్షేత్రములు తిరిగి అభిషేకం చేసిన ఫలితం వచ్చి ఈ జన్మలోనే విశేష ఫలితం పొందుతాడు. మానవుడు ధార్మిక ప్రవృత్తితో పాపభీతి కలిగి వీటిని నమ్మి ఏదో ఒక్క పనైనా చేస్తే ఫలితం పొందుతాడు. ఏమీ చెయ్యలేకపోతే వారిని రక్షించేవాడు ఎవరూ ఉండరనగానే ఇప్పుడు ఆ సౌనకాదులతో సూత్రుడు చెప్పిన మాటలు విని ఋషులు ఆనందపడి మాకు పుణ్యక్షేత్రముల మహిమని గురించి, తీర్థం ఏమిటి, క్షేత్రం ఏమిటి, ఆ శివక్షేత్రాలు శివాగమాలు ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్పమంటే ఇక్కడి నుంచి సూత మహర్షి విజృంభించి శివక్షేత్రాలు వాటిలో ఉన్న ఆగమములు ఏ ఏ ఆగమముల ద్వారా ఏ వేదముల ద్వారా శివాలయాలలో అర్చనలు జరుగుతాయి ఇవన్నీ చెప్పడం మొదలెట్టాడు. ఆ దివ్య తీర్థక్షేత్ర మహిమలతో మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా ఆరుంపవ్ కలుసుకుంటాం. మీరు వచ్చిన రాపైన ఆరుంపవ్కు మొదలెట్టేస్తున్నారు.
విద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరీ
మంగళాని సంతు అంబికావారి అష్టాదశ పురాణాల్లోని మరొక ప్రధాన పురాణం లింగ పురాణంలో తీర్థక్షేత్రాల విశేషాన్ని సూత మహర్షి సోనకాదులకు చెబుతున్నాడు. శివుడు మానవ కళ్యాణం కోసం తన సృష్టిని సముద్ధరించడం కోసం కొన్ని క్షేత్రాలు ఏర్పాటు చేశాడు. ఇవన్నీ శివుడు నిరంతరం వచ్చి పోతూ ఉండే క్షేత్రాలు. అంటే కొన్నింటిలో ఎల్లప్పుడూ ఉంటాడు, కొన్నింటికి వచ్చి వెడుతూ ఉంటాడు. మానవుల ప్రవృత్తిని బట్టి వారికి ఆయా ప్రదేశాలలో దర్శనం కూడా ఇస్తూ ఉంటాడు. మొత్తం 50 కోట్ల యోజనాల విస్తారం కలిగి పర్వతాలతో అడవులతో విలసిల్లుతోంది భూమి అని. ఇంచుమించుగా సైంటిస్టులు కూడా అదే ఊహలో ఉన్నారు. వాళ్ళ ఊహకు కూడా అంతుపట్టకుండా భూమి ఎక్కడ ఇంకా ఏముంటుందనే చెప్పలేము. ఏంచేతంటే వీళ్ళ బుద్ధి చాలా తక్కువ. ఋషులు సమాధి స్థితిలో చూశారు కనుక వాళ్ళ జ్ఞానం ఎక్కువ. ఈ భూమి శివుడికి మారు రూపము అన్నారు. శివుడికి కాళ్ళే భూమి, అందుకే ఆయన పాదాల మీదే మనం నివాసం ఉంటున్నాం. మనం ఎక్కడుంటున్నాము అంటే పరమేశ్వరుడి పాద సన్నిధిలో ఉన్నాం. భగవంతుడు ఈ విరాట్ స్వరూపం అయితే, అంటే ప్రపంచమంతా ఆయన నిండి ఉంటే అందులో భూమి ఆయనకి పాదం. భూః పాదౌ విష్ణు సహస్రనామంలో ప్రారంభంలోనే ధ్యాన శ్లోకంలో ఏం చెప్పారు, భూః భూదేవి పాదౌ ఆయన 2 కాళ్ళు సుమా. అది విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడిని మీరు శివుడనండి, విష్ణువనండి, ఇంకోటనండి, మొత్తం మీద ఆయన పరమాత్ముడు. ఆయన పాదములు భూమి. ఆ భూమి శివాజ్ఞతో ఈ ప్రాణులని మోస్తోంది. కాబట్టి ఆయన పాదాలు మనకి నివాసం కలిగిస్తున్నాయి, మనల్ని మోస్తున్నాయి. మనం అందుకే ఆ కాళ్ళు పట్టుకోవాలి. ఎప్పుడైనా కాళ్ళు పట్టుకున్నవాడు ఆయన సన్నిధానంలో ఉండగలుగుతాడు. నెత్తి మీద ఎక్కి కూర్చున్నవాడు ఎక్కువ కాలం పైనుంచి ఉండడు, కిందకి దిగుతాడు. మీరు చూడండి, గంగ నెత్తెక్కింది, అందుకే పాతాళానికి పతనం అయిపోయింది, కిందకి దిగిపోయింది, పైనుంచి కిందకి దిగింది. కానీ కింద కాళ్ళు పట్టుకున్న భక్తులు పైకి ఎక్కగలుగుతారు. అది తేడా. గంగ వంటి స్థాయి మనకి లేదు గనక నిరంతరం ఆయన పాదాన్ని పట్టుకోవాలి. ఆ పాదాన్ని పట్టుకోవడంలో ఒక భాగం ఏమిటంటే భూమిని చాలా జాగ్రత్తగా చూడాలి, గౌరవించాలి. భూమి మీద ఉన్న క్షేత్రములను పాడైపోకుండా కాపాడాలి. అందువల్ల మనం చెయ్యవలసింది ఏమిటి, వీలున్నంత వరకు ఈ ప్రకృతిని పాడు చేయకూడదు. ప్లాస్టిక్ కవర్లు, చెత్త, చెదారం ఎక్కడ పడితే అక్కడ వేసేయకూడదు, మలమూత్రాలు ఎక్కడ పడితే అక్కడ విసర్జించకుండా పవిత్రతని కాపాడాలి. ఈ భూమి మీద మనకి వీలున్నప్పుడు, అవకాశం దొరికినప్పుడు క్షేత్రాలు దర్శనం చెయ్యాలి. తీర్థయాత్రలు చెయ్యడం వల్ల మాత్రమే మానవుడు సంపూర్ణ జ్ఞాని అవుతాడు. కేవలం కొంపలో కూర్చుంటే గృహవ్రతుడు. గృహవ్రతులు అయినా మీలా పురాణాలు వినగలిగితే పర్వాలేదు, కానీ అందరూ ఇవి వినరు గనక. వాళ్ళకి పురాణాల్లో ఒక భాగం తీర్థయాత్రలు కూడా, ఎన్ని చెప్పినా తీర్థయాత్రలు అనేది చాలా గొప్ప వరం అన్నారు. ఎందువల్ల చెప్పాడు, పరిగృహాదృషీణాంచ దేవానాంచ పరిగ్రహాత్. ఋషులు కొన్ని చోట్ల నివసించడం వల్ల ఆ స్థలాలకి పవిత్రత వచ్చింది. దేవతలే వచ్చి భూమి మీద కొంతకాలం ఉండి వెళ్ళడం వల్ల దేవతానుగ్రహం లభించింది కొన్ని స్థలాలకి. స్వయంగా తనంత తానే భగవంతుడు వెలవడం వల్ల కొన్ని స్థలాలు గొప్పవయ్యాయి. మీరు చూడండి, ఒక మహానుభావుడు ఒక స్థలంలోకి ఏదన్నా కారణం చేత అడుగు పెడితే అక్కడ కొంతకాలం పోయాక దేవతా విగ్రహాలు వచ్చేస్తాయి. మీరు మీ కళ్ళెదురుగుండా చూసిన విశేషాలే, బయట ఎవళ్ళో ఋషులు అక్కర్లా. ఇప్పుడు ఈ జ్ఞాన సరస్వతీ మాత ఉన్న స్థలంలో మనం 96 నుంచి మొదలుపెట్టి 3 పురాణాలు చెప్పాము, 4 పురాణాలు చెప్పాము, అంతే కదా. వెంటనే ఇక్కడ ఏమైంది, సరస్వతి ఆలయం అమ్మవారు వచ్చి కూర్చుంది. ఇంకెంతకంటే ఋషులు కూర్చున్న స్థలం దేవతాలయం అవుతుంది అనడానికి వేరే నిదర్శనం ఏమన్నా కావాలా మీకు? పురాణాలు మొదలుపెట్టి 4-5 పురాణాలు చెప్పామో లేదో, నేను ఎక్కడ కూర్చుని స్థలంలో పురాణం చెప్పానో ఆ స్థలంలో అమ్మవారి గుడి కట్టారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, రేపు పొద్దున ఇక్కడేం వస్తుందో, లేదా ఇక్కడ కూడా ఏ పూజలు అభిషేకాలు జరుగుతాయో. ఎవరో ఒక ఆయన వాస్తు చూడడానికి మేము స్థలం కొన్నాము రమ్మని పిలిస్తే ఆచంట వెంకటరత్నం గారని ఆ స్థలం చూడడానికి వెళ్ళి, ఆ పక్క స్థలం బాగుంది, ఇక్కడ పీఠం కట్టచ్చేమో అనుకుంటే అక్కడ 3 అమ్మలు వచ్చి కూర్చున్నారు. నేను అడుగు పెట్టిన స్థలంలో ఈ సారథి గారి దంపతులు శుభ్రంగా ఇల్లు కట్టుకోగలిగారు. అంటే భగవంతుడు మన కళ్ళెదురుగుండానే రోజు పురాణ వాక్కులున్న వ్యక్తి అడుగు పెడితేనే అక్కడ క్షేత్రం అవుతుంటే, ఈ లౌకిక ప్రపంచంతో సంబంధం లేకుండా నిరంతరం అడవులలో తపస్సులు చేసుకుంటూ రాగద్వేషాలకు అతీతంగా ఉండే ఆనాటి ఋషులు ఉన్న స్థలానికి ఇంకెంత మహిమ వస్తుందో ఆలోచించండి. అందుకని చెబుతుంట, ఇవాళ మనం పూర్వపురుషుల్లో ఉండలేం. ఎందుకనంటే ఇవాళ వాతావరణం అంతా కలుషితమే. కపటత్వం, దంభత్వం, మోసం ఇలాంటి శిష్యులతోటి చాలా యాతన పడతారట ఈ కలియుగంలో ఋషులు గురువులు. ఈ కలియుగంలో ఖచ్చితంగా గురువులకి శిష్యుల వల్ల, తక్కిన మానవుల వల్ల ఉపచారం చేస్తున్నామనుకుని అపచారం చేసేవాళ్ళ వల్ల గండం. అందువల్ల వీళ్ళకు కూడా ఇబ్బంది. అటువంటి వాళ్ళ మహిమే ఇలా ఉందంటే, వాళ్ళు తలుచుకుంటేనే ఇలా చేయగలుగుతున్నారంటే, ఈ కపటపు శిష్యులు లేని, మోసం లేని అత్యంత పవిత్ర కాలంలో ఏకాంతంగా ప్రపంచానికి అతీతంగా జపం తపం తప్ప లౌకిక ప్రపంచంతో సంబంధం లేని ఋషులు ఏ ప్రదేశాలలో తపస్సు చేశారో ఆయా ప్రదేశములు అద్భుత తీర్థస్థలాలు కాకుండా ఉంటాయా. అందుకే నైవిశారణ్యానికి దగ్గర మహానుభావుడు దధీచి మహర్షి తపస్సు చేశాడు. ఆ దధీచి మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడ దధీచి మిశ్రిత కుండం ఉన్నది. మరో చోటకెళ్ళండి, మార్కండేయుడి ఆశ్రమం. ఇంకో చోటకెళ్ళండి, వశిష్ఠాశ్రమం. మరో చోటకెళ్ళండి, విశ్వామిత్రాశ్రమం. ఇదిగో గంగానదీ తీరం బిఠూర్ కాన్పూర్ దగ్గర, అక్కడ చూడండి అత్యంత పవిత్రమైన వాల్మీకి మహర్షి ఆశ్రమం. ఇలా ఆయా ప్రదేశాలలో ఆయా ఋషులు తపస్సు చేయడంతో అవి ఆశ్రమాలు అయిపోయాయి. అవి తీర్థయాత్ర స్థలాలు. ఇక దేవతలు, ఇంద్రుడో, అగ్నియో, వరుణుడో, యముడో, కుబేరుడో, మరొకడో దేవతలు కూడా భూలోకానికి వచ్చి ఈ భూమి మీద కొంతకాలం తపస్సు చేసి వెళ్ళిపోయారు. ఒక్కొక్కప్పుడు తమ పాపముల వల్ల ఆ స్వర్గాదులు విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. ఒక్కొక్కప్పుడు మహాపాపాలు చేస్తారు, ఇంద్రాదులు కూడా చేశారని. ఇంద్రుడు నిషద పర్వతం విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడని మీకు చెప్పా. భూలోకంలో నిషద పర్వతంలో తామర తూడులో తలదాచుకున్నాడు. అలా దేవతలు వచ్చి తపస్సు చేసి తమ పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల, వాళ్ళ స్పర్శ వల్ల కూడా క్షేత్రములు వచ్చాయి. ఇక మరికొన్ని చోట్ల, ఇదిగో వారాణస్యాంతు విశేషం, త్ర్యంబకం, గౌతమి, ఈ జ్యోతిర్లింగాలన్నీ స్వయంభూలింగాలు, తమంత తాము వచ్చాయి. అరుణాచలంలో ఆ అగ్నిలింగం వచ్చింది, మరో చోట జలలింగం వచ్చింది, చిదంబరంలో ఆకాశలింగం వచ్చింది, వాయులింగం వచ్చింది కాళహస్తిలో. ఇవన్నీ స్వయంభూలింగాలు. ఆ స్వయంభూలింగాలు ఉన్న చోట, స్వయం వ్యక్తమైన విగ్రహములు ఉన్న చోట అవి ఎలాగో అవి అద్భుత క్షేత్రాలే, దివ్యస్థలాలే. ఇవన్నీ కలిపి మానవులకి తీర్థయాత్ర స్థలాలు. ఒక్క గుడి ఉంటేనే గొప్ప, గుడి పక్కన నది ఉంటే అది ఇంకా గొప్ప. నది, గుడి, పుష్కరిణి మూడు ఉంటే ఇహ చెప్పేక్కర్లా. ఆ క్షేత్రం మళ్ళీ స్వయం వ్యక్త క్షేత్రం అయితేనా ఇక ఆ క్షేత్రమును ఎవరూ పట్టుకోలేరు, అంత గొప్పవి. ఇలా క్షేత్రములు, తీర్థములు మానవులని తరింప చెయ్యడం కోసం పరమేశ్వర సంకల్పంతో భూమండలంలోకి వచ్చాయి. ఇక్కడ ఏమేం చెయ్యాలి తీర్థయాత్రకి వెడితే? ఇదిగో రేపు బృందావనం పెడుతున్నాం, అక్టోబర్ 22 బయలుదేరి. అక్కడ ఏం చెయ్యాలి, అక్కడ ఏ రకమైన స్నానం చెయ్యాలి, ఎలా సంకల్పం చెప్పుకోవాలి, ఎలా కలశస్థాపన చెయ్యాలి, ఇవన్నీ చెప్పాడు. పుణ్యక్షేత్రాలలో మొట్టమొదట చేయవలసింది తీర్థే క్షేత్రే సదా కార్యం స్నాన దాన జపాదికం. పుణ్యక్షేత్రాలలో తీర్థం ఉంటే అక్కడ, అంటే గంగ, యమున మొదలైనవి ఉంటే ఉన్నన్ని రోజులు వీలుని బట్టి నిత్య స్నానం చెయ్యాలి. నీరుంటే, మరి కుళ్ళిపోయి మురిగ్గా ఉంటే రోజు ఎలాగో చేయలేమనుకోండి. పవిత్రతగా కాస్త కనపడితే నిత్యము తీర్థములలో నదులలో స్నానం చెయ్యాలి. స్నానం అయిన వెంటనే నదీ తీరంలో, కానీ నదీ తీరంలో ఒక అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దృష్టి దోషం అని ఉంటుందిట. ఆ క్షేత్రాల్లో ఉండే అర్చకులు ఈ దానం చేస్తే ఏడుస్తారు గనక అలాంటి తోట కాకుండా స్నానానికి వచ్చాక, తిరిగి ఇంటికి వచ్చాక అనమాట, అంటే రూముకి వచ్చాక దానం చెయ్యాలి. నిత్యం చేయవలసింది ఏమిటన్నాడు, తీర్థక్షేత్రే సదా కార్యం స్నాన దాన. మొదటిది స్నానం, తర్వాత దానం. స్నానం చెయ్యకుండా దానం చెయ్యకూడదు. ఒకవేళ నది లేకపోయినా బాత్రూములో అయినా స్నానం చేసేకే దానం చెయ్యాలి. మేము స్నానం చెయ్యమండి, కంపు కొట్టు శరీరంతో లెట్రిన్కి వెళ్ళి రాగానే మీకు దానం చేస్తామంటే ఆ ఇచ్చిన వాడికి పుణ్యం కాదు, పాపం. పుచ్చుకున్న వాడికి ఏం నష్టం లేదు, వాడికి వచ్చే నష్టం ఉంది, కొత్తగా వచ్చే నష్టం లేదు. కాబట్టి ఇచ్చేవాడు ఎప్పుడు పవిత్రంగా స్నానం చేసి ఇవ్వాలి. వస్తువులు పవిత్రంగా ఇమ్మన్నామని చెప్పాం ఎవరితోటో, ఆవిడ పవిత్రమైన వస్తువులు ఇవ్వాలని 10 రూపాయల నోటు నీళ్ళలో కడిగి పట్టుకొచ్చి ఇచ్చింది. 10 రూపాయల నోటుకి పవిత్రత కడగడం వల్ల రాదు, అది నీకు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరిక వస్తే అది పవిత్రతే. అంచేత నోట్లు కడిగి ఇవ్వద్దు, రూపాయి బిళ్ళలు కడిగిస్తేనే కొంతవరకు పర్వాలేదు, కానీ బంగారం లాంటివి కడిగిచ్చినా నష్టం లేదు. ఒక ఆవిడ బంగారం కడిగిస్తే అది బంగారంలో లేదు, ఇత్తడి ముక్కలో తయారైంది, అది గొప్ప బంగారం అన్నమాట, కాకి బంగారం. ఆ కాకి బంగారం లాంటివి కడగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి గనక అవి ఎలా ఉన్నా పవిత్రంగా ఇమ్మంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇయ్యి, స్నానం చేసి ఇయ్యి అంతే. 100 నోటు నీళ్లలో 100 సార్లు తాడించి ఎయ్యి ఎర్ర దెబ్బ అని బండ మీద వేసి బాతి ఆ తర్వాత పట్టుకో చేతులు పెడితే అది 100 నోటో 100 నోటో తెలియదు. తర్వాత ఏం చెయ్యాలి, ముందు స్నానం, తర్వాత దానం, జపాదిక మూడు జపం. అంటే దానం చేసిన తర్వాత జపం చేస్తే పట్టెక్కు ఉంటుంది. ఒకవేళ దానం చేయకపోతే మేము ఇవాళ డబ్బులు తెచ్చుకోలేదు, దానం చెయ్యం, జపం మానేయమా అంటే జపం మానవల్లా. చేసి చేస్తే మంచిదన్నాం కానీ మేము స్నానం చెయ్యం, దానం చెయ్యం, కానీ జపం చేసుకోవచ్చు అంటే లోపల లోపల నిత్య జపం జరిగేవాడికి ఏ దోషము లేదు, కానీ ఇవన్నీ చేస్తే మంచిది. ఒకవేళ తీర్థస్నానాలు చెయ్యకపోతే, తీర్థయాత్రలో స్నానం చెయ్యం, దానం చెయ్యం, జపం చెయ్యం, అప్పుడు ఏమవుతుంది తీర్థయాత్రకు వెడితే? ఇతరులతో మీరు తీర్థయాత్రలకు వెడితే నష్టం అదే మీకు, ఇండివిజువల్గా వెడితే. ఎందుకో తెలుసా, ఈ 5వ శ్లోకం నోట్ చేసుకోండి. అన్యథా రోగ దారిద్ర్యం మూకత్వాత్ వ్యాప్నుయాన్నరః. అది శాస్త్ర ప్రకారముగా ఈ తీర్థయాత్రల్లో స్నాన దాన జపములు చెయ్యకపోతే మొట్టమొదట పుట్టేది రోగం, రోగం పొందుతాడు. అక్కడ నుంచి రోజు రోగమే. తీర్థయాత్రలో స్నానం చేయకుండా అసలు పాచిగుడ్డలతోటి వా ఇడ్లీ తింటే ఏమవుతుంది, రోగం. తర్వాత నెక్స్ట్ దారిద్ర్య, నెక్స్ట్ దారిద్ర్యం, ఆ తర్వాత మోకత్వాత్ మోగధనం పొందుతాడు. మాటలు పోతాయి, టింగ్ 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 అని సైగలు చేసుకుంటూ బతకాలన్నమాట. ఇవన్నీ కూడా నా నరుడికి వరసగా ఈ మూడు చెయ్యకపోవడం వల్ల వచ్చే నష్టాలు. స్వయంభూలింగం కలిగిన క్షేత్రాలు ఉంటాయే, జ్యోతిర్లింగాలన్నీ స్వయంభూలింగాలే, అక్కడ మరణించిన వ్యక్తికి పునర్జన్మ ఉండదని చెప్పేశారు. స్వయంభూస్థానవాసేన పునర్మానుష్యమాప్నుయాత్. స్వయంభూలింగములున్న చోట, లింగపురాణం కాబట్టి లింగం గురించి స్ట్రెస్ చేసి మరీ చెబుతున్నాడు. విగ్రహాల గురించి కూడా చెప్పచ్చు, ప్రధాన ఉద్దేశం లింగం గురించి చెప్పడం కనుక. స్వయంభూలింగములున్న స్థలములలో మరణం పొందితే కాశీయో ఉజ్జయినియో శ్రీశైలమో ఇటువంటి దివ్యక్షేత్రాలలో మరణం పొందిన వ్యక్తికి గ్యారంటీగా పునర్జన్మ ఉండదు. అంటే తక్కిన చోట్ల కూడా ఉండకుండా చేసుకునే శక్తి మీకుంది, కానీ అక్కడైతే గ్యారంటీ, ఇక్కడైతే చెప్పలేము. ఇక్కడ ఏదో చిన్న పొరపాటు చేసి ఉండొచ్చు యహస్వార్థం వల్ల, దిక్కుమాలిన బుద్ధి ఏదో చేయడం వల్ల. అందువల్ల ఇక్కడ కూడా ఉండి మోక్షం పొందేవాళ్ళు ఉన్నారు, కానీ ఇంటి దగ్గర ఉండి శాస్త్ర ప్రకారముగా ధ్యానము చేసి మోక్షం పొందడం కొంచెం కష్టం. కొంచెం అండం ఏమిటి, చాలా కష్టం. అదే క్షేత్రంలో ఒకవేళ చిన్నో చితకో పొరపాటు చేసిన లింగస్థానం దగ్గర మరణం చెందడం వల్ల తొందరగా మోక్షం వస్తుంది. బ్రాహ్మణోత్తములారా, పుణ్యక్షేత్రాల్లో పాపం చేస్తే అధిక దోషం వస్తుంది కాబట్టి అక్కడ పాపం చెయ్యకండి. క్షేత్రే పాపస్య కరణం దృఢం భవతి భూసురాహ. పుణ్యక్షేత్రాలలో సాధ్యమైనంత వరకు పాపం చెయ్యకండి, చిన్న పాపం చేస్తే కొండంత ఫలితం ఇస్తుంది కనుక. కాబట్టి పుణ్యక్షేత్రంలో నివసించే వ్యక్తి ధర్మకార్యములు చెయ్యడానికే ప్రాముఖ్యం ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు అక్కడ ఎవరిని తిట్టుకోకూడదు, పుణ్యాత్ముల్ని అసలు తిట్టుకోకూడదు. మానవుడు ఏదో ఒక ఉపాయముతో ఏదో ఒక పుణ్యక్షేత్రంలో ఉండాలి. అది స్వయంభూస్థానం అవ్వచ్చు, ఋషులు నివసించిన స్థానం అవ్వచ్చు, ఆఖరికి మాబోటి సద్గురువులు కూడా నడుస్తున్న ఋషులం, పురాణం చెప్పేవాళ్ళం, ఇటువంటి వాళ్ళు ఉన్న స్థలంలో ఉంటే కూడా అది పుణ్యక్షేత్రం అని చెప్పాడు. మొహమాటం లేకుండా ఏమని చెప్పాడు, ఆరషస్థానం పరిగ్రహాదృషీణాంచ. ఎందుకంటే ఋషితుల్యుడైన వ్యక్తి ఆ స్థలమును సేకరించడం వల్ల, పరిగ్రహాత్ అంటే సేకరించడం వల్ల, ఎవరు సేకరించడం వల్ల, ఋషీణాంచ ఋషులు సేకరించడం వల్ల స్థలానికి పవిత్రత వస్తుందిట. అక్కడ చచ్చిపోయినా పర్వాలేదట. అందుకే పూర్వం మహర్షులు ఆశ్రమాలు వెతుక్కుని ఆశ్రమంలో బతికి చచ్చిపోవాలనుకునేవారు. ఇంట్లో చస్తే నమ్మకం లేదు మోక్షం కనుక. వెతుక్కుని వెతుక్కుని బతిమాలి, ఋషులారా మీ ఆశ్రమాల్లో ఉండనివ్వండి అని ఎందుకు అడిగేవారు? రఘుమహారాజు, దిలీప చక్రవర్తి వీళ్ళంతా వశిష్ఠాశ్రమానికి అడవికి వెళ్ళి అక్కడ యోగేనాంతే తనుత్యజాం యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టారు. ఇంట్లో కూర్చుని టీవీ సీరియల్ చూస్తూ చచ్చిపోవాలి, అంతఃపురం సీరియల్ చూస్తూను అంచేత అది చూస్తూ చచ్చిపోతే అప్పుడు తిరగ వచ్చే కాలంలో మళ్ళీ మీకు అంతఃపురంలో పరిచారికలై ఇల్లంతా తుడుచుకుంటూ పుడతారు ఆ దరిద్ర అంతఃపురంలో. మీకు మళ్ళీ వచ్చే జన్మలో ప్యూన్ జన్మే అదనమాట. కాబట్టి హాయిగా పవిత్ర క్షేత్రంలో ప్రాణం విడిచిపెట్టాలి. మానవుడు అందువల్ల ఏం చేశాడు, ఏదో ఒక ఉపాయం, నువ్వు ఏం ఏనకేనాప్యుపాయేన, నువ్వు ఏం పడతావో నీ పాటలు ఇవ్వడు అయ్యా బాబు అని కాళ్లే పట్టుకుంటావు, గడ్డమే పట్టుకుంటావు, సాష్టాంగ పడతావు, ఏదో ఒక క్షేత్రములో పవిత్ర స్థలంలో విడిచిపెట్టు శరీరం. సింధోహ శతనదీ తీరే సంతి క్షేత్రాన్ని అనేకశ. ఇక ఇక్కడ నుంచి ఏ ఏ నదీ తీరాలలో ఎక్కడెక్కడున్నాయి మనకి భారతదేశంలో, సింధు నదీ తీరంలోను, శతద్రువు నది, సరస్వతీ నది, తర్వాత షష్ఠిముఖా నది, గంగానది, కాశీ మొదలైన అనేక అనేక క్షేత్రాలు ఉన్నాయి ఈ నదీ తీరాలలో. కాశీ మొదలుకొని అనేక క్షేత్రాలు ఉన్నాయి. సింధు నదీ తీరంలో శ్రీనగర్ ఉంది. ఇప్పుడు మనకి పాకిస్తాన్ విడిపోయింది గనక శ్రీనగర్కి కాశ్మీర్ రాజధాని కదా, దానికి 40 కిలోమీటర్ల దూరంలో ఖీర్ భవానీ అని ఉంటుంది. అమ్మవారికి పాలే నైవేద్యంగా పెడతారు పాయసం. ఆ క్షీరభవానికి దగ్గర సింధు నది ఉన్నది. మేము 2004లో అనుకుంటాను వెళ్ళాం అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు, కానీ దురదృష్టవశాత్తు అప్పుడు మమ్మల్ని తీసుకెళ్లిన వాడు దౌర్భాగ్యుడు. ఆ దౌర్భాగ్యుడు ఎక్కడా సరిగ్గా ఉండనిచ్చాడు కాదు. సింధు నదిలో స్నానం చేయకుండా వచ్చాం శ్రీనగర్ వెళ్ళి క్షీరభవానిని చూసి కూడా. శారికాదేవి అనే పేరుతో సరస్వతి ఉంటుంది. ఎక్కడ 5 నిమిషాలు ఉండనివాడు, చూడనివాడు, ఎక్కడ చూసినా తాగుడు. పరమ వ్యసనంతో మమ్మల్ని చంపేశాడు అనకూడదు కానీ ఏం చేస్తాం, మా కర్మయోగం అప్పుడు ఆడు తప్పేవాడు లేడు. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు అమర్నాథ్ వెళ్ళినప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆ సింధులో కూడా స్నానం చేయాలి. సింధు నదికి అక్కడ స్నానం చేస్తే ఎంతో పవిత్రత అని ఇక్కడ చెబుతున్నాడు. ఏది ఈ శ్రీనగర్ ప్రదేశంలో. ఆ తర్వాత సింధు నదీ తీరం పక్కనే ఉన్నటువంటి శతద్రు అని ఒక నది ఉన్నది, అది ఇప్పుడు జమ్మూలో ఉన్నది. ఆ జమ్మూ నదీ తీరంలో కూడా అనేకానేక దివ్యక్షేత్రాలు. వైష్ణవీదేవి చాలా గొప్పది జమ్మూలో. అక్కడ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళే మార్గం కూడా దారిలో ఉంటుంది. కాట్రా వెళ్లే రూట్లో మనకి దారిలో అద్భుతమైన నదులు ఎన్నో ఉన్నాయి. శతద్రు నది అని ఉంది. ఆ నదీ తీరంలో బస్సులు ఆపేస్తే అక్కడ స్నానం కూడా చేశాం. కాబట్టి అక్కడ కూడా అనేక అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సరస్వతీ నదీ పుణ్య. ఇంకా సరస్వతీ నది అత్యంత పవిత్రం. సరస్వతీ నదీ తీరంలో ఒకటి బదరికావనం ఉన్నది. అక్కడ వ్యాసాశ్రమం, వ్యాసగుహ ఉన్నాయి. తర్వాత హిమాచల్ ప్రదేశ్ మొదలైనటువంటి ఈ హిమవత్ పర్వత ప్రాంగణమునకు దగ్గరలో ఉండే వాటిల్లో ఎన్ని క్షేత్రములు ఉన్నాయో నదుల పరివాహక ప్రాంతంలో కూడా అన్ని క్షేత్రాలు ఉన్నాయి. కురుక్షేత్రంలో సరస్వతి ఉన్నది. సరస్వతీ నదీ తీరంలో కురుక్షేత్రం, అక్కడ కూడా అంతర్వాహినిగా ఒక కొలనులో ప్రవహిస్తూ ఉంటుంది. ఆయా తీరాలలో ఒకటి రెండు కాదు అసంఖ్యాక క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో ఇంకా ఈ క్షేత్రాలలో 2 అత్యద్భుత క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి గంగానదీ తీరంలో ఉన్న కాశీ, 2వది యమునా నదీ తీరంలో ఉన్న బృంద. ఎన్ని క్షేత్రములున్నా ఈ 2కి సాటి వచ్చేవి లేవు. హిమవద్ గిరిజా గంగా. ఎందుకంటే హిమాలయ పర్వతం నుండి పుట్టిన గంగ సాక్షాత్తు శివ శిరస్సు మీద నుంచి, జటాజూటం మీద నుంచి కిందకి దిగింది. శతముఖ అని పేరు. 100 పాయలు అయి పెడుతోందిట, అంత పవిత్రం. ఇక సూర్యుడు మృగరాశిలో ఉండగా ఇక్కడ నివసిస్తే చాలా మంచిది కాశీక్షేత్రంలో. గురువు మృగరాశిలో ఉండగా శోణభద్రానది కోరిన ఫలం ఇస్తుంది. ఆ తర్వాత శోణభద్రానది తీరంలో ఉపవాసం ఉంటే వినాయక పదం వస్తుందని చెప్పారు. శోణభద్రో దశముఖ పుణ్యోభీష్ట ఫలప్రద తత్ర స్నానోపవాసేన పదం వైనాయకం లభేత్. శోణానది ఎంతో గొప్పది. శోణ భద్ర అని 2 ఉన్నాయి, ఈ 2 కలిస్తే శోణభద్ర అయ్యింది. ఈ నదీ తీరంలో స్నానం చేసి ఇక్కడ ఉపవాసం ఉంటే వైనాయకం పదం లభేత్. వినాయకుడు ఎంత స్థాయిలో ఉన్నాడో అంత స్థాయి పదవి మనకు వస్తుందిట. వినాయకుడి పదం అంటే మాటల అరిచి గీపెట్టి చస్తే వస్తుందా? 10 రూపాయల నోటు నీళ్ళలో కడిగేసి దానం చేసినా వస్తుందా? కానీ అక్కడ శోణభద్రా నదీ తీరానికి వెళ్ళాలి. అసలు శివక్షేత్రాల్లో ఉత్తమోత్తమైనవి. అక్కడ స్నానం చెయ్యాలి, అక్కడ ఉపవాసం ఉండాలి. తర్వాత నర్మదా నది ఉన్నది. 24 ముఖాలు ఉంటాయి దానికి, నర్మదా నదికి. ఈ నర్మదా నదీ తీరంలో కూడా శివపురాణం లాంటివి వినాలి. దీనికే రేవా అని కూడా అంటారు. ఇక్కడే ఓంకారము, అమరేశ్వరము అని ఉన్నాయి. అమరకంటక పర్వతం అని ఒక పర్వతం ఈ నర్మదా నది దాని చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ అమరకంటక పర్వతం అనే పర్వతం మీద మేఖల అనే పేరుతోటి పరమాత్ముడు నివసిస్తున్నాడు. అబ్బో, ఇక అమరకంఠ పర్వతం అంటే దేవతలలో ఉన్న కష్టములను కూడా తొలగిస్తుందట. దేవతలకు వచ్చే కష్టాలు మానవ మాత్రుడు తీర్చలేడు. దేవతలకి కష్టాలంటే భయంకర రాక్షసుల వల్ల వస్తాయి. ఆ కష్టములే తొలగిస్తుంది ఆ పర్వతం. అందుకే దానికి అమరకంటక పర్వతము అని పేరు వచ్చింది. అమరులకున్న కంటకమును తొలగిస్తుంది కాబట్టి అమరకంటకం అట. కొన్ని నిర్వచనాలు విచిత్రంగా ఉంటాయి. నిజానికి అమరకంటకం అంటే దేవతలకు ముళ్ళు, కానీ అది ఎలాగదట, దేవతలకి ముళ్ళు తొలగిస్తుంది కాబట్టి అమరకంటకం అన్నారట. అర్జునుడికి బేభత్సుడు అని పేరుంది, తెలుసు కదా మీకు. బేభత్సుడు అంటే నిజానికి ఏమిటి, జుగుప్సాకరమైన పని చేసేవాడు అని. కానీ అర్జునుడికి బేభత్సుడు అనే పేరు ఎందుకు వచ్చిందో, విరాట పర్వంలో సంస్కృతంలో వ్యాసుడు చెప్పాడు, నకుర్యాం కర్మ బేభత్సం బేభత్సురితి ఉచ్యతే. అసహ్యంగా పని చెయ్యట, అందుకని బేభత్సుడు అన్నారు ఆయన. అది చూడండి, బేభత్సుడనే పేరు బేభత్సమైన పనులు చెయ్యడు కాబట్టి వచ్చింది. అర్జునుడు యుద్ధం చేస్తే ఎక్కడ ఓ రక్త ఏర్లు ప్రవహించి కాళ్ళు తెగిపోయి ముక్కులు తెగిపోయి జుగుప్సగా భయంకరంగా ఉండదనమాట. అదే భీముడు యుద్ధం చేస్తే చూడలేం, తలకాయలు పగలగొట్టి పుచ్చకాయలు పగలగొట్టినట్టుగా పగలగొట్టేసి ఇటు మాంసం ముత్తలు ఇటు ఎముకలు ఇటు నెత్తురు వెళ్ళిపోయి పడిపోతాయి. అదే అర్జునుడు యుద్ధం చేస్తే కొంతమంది నాగోటి వాళ్ళు భోజనం చేస్తే ఆకు ఎలా ఉంటుందో అంత నీట్గా ఉంటుంది అనమాట. దిక్కుమాలలు కొంతమంది అన్నం తింటారు అనకూడదు, కానీ ఆ ఆకు చుట్టుపక్కలంతా అసహ్యమే. అమ్మ రామచంద్ర ప్రభు ఆకు అంటే ఎంత హాయిగా ఉంచుకోవాలి, ఓ పక్కనేమో పెచ్చు, ఓ పక్కన కుర్రం చీత్తాడు, ఓ పక్కనేమో అది పెడతాడు ముద్దలు పెడతాడు మెతుకులు. ఆ ఆకును చూస్తే దరిద్రం అనమాట. అది ఇదో కొంతమంది లెట్రిన్ పాడి చేసిన తర్వాత ఆ లెట్రిన్లో గడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట మహానుభావులు. మరి వాళ్ళ జీవితంలో అందులోనే కూర్చోవడానికి మళ్ళీ ఎలా మనస్సు అంగీకరిస్తుందో తెలియదు. ఈ జుగుప్సాకరమైన మానవులు ఉంటారా అనుకునేవాడిని నేను, ఉంటారని ఈ మధ్య నాకు అర్థమైంది. అంచేత రామచంద్ర పరమ పవిత్రంగా అత్యంత శుభ్రంగా ఉండాలి. అర్జునుడు ఏ పని చేసినా అంత పవిత్రంగా ఉంటుంది గనక ఆయన భీభత్సుడు అన్నారట. అది అలాగే అమరకంటకం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పర్వతానికి దేవతలకి ఉన్న కష్టములను కంటకములను కూడా తొలగిస్తుంది గనుక ఆ పర్వతం, ఆ పర్వతానికి ఆ పేరు వచ్చింది. అమరకంటక పర్వతం మీద ఆశ్వయుజ కార్తీక మాసాలు, ఈ రెండు మాసాలు చాలా ఉత్తమోత్తమైన మాసాలు. ఆ మాసాలలో అక్కడ కనుక నివసించగలిగితే 7 రోజులు కానీ 9 రోజులు కానీ, 9 రోజులు అయితే శ్రేష్టం అన్నారు. అలా అక్కడ ఉంటే వాడు 9 నెలల 9 రోజులు కాశీలో ఉంటే వచ్చే ఫలితం వస్తుంది. టెండోయ్ ఇది ఎప్పుడన్నా మీరు విన్నారా? ఇక్కడ చెబుతున్నాడు లింగ పురాణంలో, కాశీలో 9 నెలల 9 రోజులు నివసిస్తే చాలా గొప్ప ఫలితం, తల్లి కడుపులో ప్రవేశించడానికి కదా. అందుకోసమే మనం బోల్డేసి ఖర్చు పెట్టుకుని శ్రమ పెట్టుకుని వెడుతున్నాం. 9 నెలల 9 రోజులు కాశీలో ఉంటే మీకు వచ్చే ఫలితం అమరకంటక పర్వతం మీద నర్మదా నదీ తీరంలో ఓన్లీ 9 డేస్, 9 రోజులు ఉంటే వచ్చేస్తుందిట. అది ఆ పర్వతం యొక్క మహిమ. గంగలో స్నానం చేస్తే పుణ్యం, యమునని దర్శిస్తే స్పర్శిస్తే కాళ్ళు కడుక్కుంటే పుణ్యం. ఈ రేవానది అమరకంటక పర్వతం దగ్గర అంటే నర్మదా నది కేవలం అలా చూసి నమస్కరిస్తేనే పుణ్యం, ఇక స్నానం చేస్తే ఎంతో ఆలోచించండి. ఈ అమరకంటక పర్వతం దగ్గర బ్రహ్మహత్యా పాపం చేసిన ఆవు కూడా అందులో స్నానం చేసి బ్రహ్మహత్యా పాపం తొలగించుకున్నది. అంత గొప్పది ఆ నర్మదా నది. అక్కడ అక్కడ స్నానం చేస్తే లాభం ఏమిటో ఇంకోటి చెప్తున్నాడు ఇక్కడ. తస్యాం స్నానేన వాసేన పదం వైష్ణవమాప్నుయాత్. నర్మదా నదిలో స్నానం చేసి 9 రోజులుంటే విష్ణుదేవుడి సన్నిధానంలో ఉంటావు. పదం వైష్ణవమాప్నుయాత్. నిజానికి నర్మదా నది శివప్రీతికరమైన నది, కానీ అక్కడ స్నానం చేసి 9 రాత్రులు నివసిస్తే వారికి విష్ణు స్థానం ఇస్తాడట. వైకుంఠంలోకి వెళ్ళి చక్కగా హాయిగా మంచి బిల్డింగ్ ఒకటి ఇస్తాడు అక్కడ. ఆ బిల్డింగ్లో అన్ని సుఖాలే ఉంటాయి, అక్కడ దర్జాగా కూర్చోవచ్చు. అక్కడికి వెళ్ళాక ఇక మనకి ఏ లోటు రాదు, భూమి మీదకి రావక్కర్లా, తుమ్ముకుంటూ దగ్గుకుంటూ వాడిని వీడు వీడిని వాడు తిట్టుకుంటూ ఉండక్కర్లా. రేవా నదికి తమసా నదికి ఈ రెండు నదులకి వాల్మీకి మహర్షి యొక్క ఆశీర్వచనం ఉన్నది. తమసా నదీ తీరంలో వాల్మీకి తపస్సు చేశాడని, ఆ తమసా నదీ తీరంలో ఉన్నప్పుడే వాల్మీకి మహర్షి స్నానానికి వెళ్ళి అక్కడ ఒకనొక క్రౌంచ పక్షుల జంట, ఆడపక్షి మగపక్షి కొమ్మ మీద కూర్చుని చూచు అనుకుంటూ ఉంటే ఓ బోయేవాడు వచ్చి అందులో మగపక్షిని కొట్టడం, దాంతో వాల్మీకి వాణ్ణి శపించడం, ఆ దెబ్బతో ఆ బోయేవాడు చావడం, ఇది మనం చెప్పుకున్నాం. ఒకనాడు వాల్మీకి మహర్షి తమసా నదీ తీరానికి వెళ్ళాడు. ఆ తమసా నది చాలా పవిత్రమైన నది, నిర్మలంగా ఉంది, బురద లేదు. అకర్దమమిదం పుణ్యం అంటాడు వాల్మీకి తన శిష్యుడు భరద్వాజుడితో. అకర్దమం అంటే బురద లేదు, నిర్మలంగా ఉంది, ఇది పుణ్యం. మంచి మనస్సున్నవాడు ఎలా ఉంటాడో వాడి మనస్సులో ఉందిట, ఒక పుణ్యపురుషుడి మనస్సులో ఉందిట ఆ నది. ఇక స్నానం చేద్దాం అనుకుంటున్నాడు. అనుకునే లోపు అక్కడ ఒక మగ ఆడ క్రౌంచ పక్షుల జంట, మొగుడు పెళ్ళాలనుకుంటాను లేదా ప్రేయసి ప్రియులో ముక్కు ముక్కు టిక్కు టిక్కు కొట్టుకుంటూ చక్క కబుర్లు చెప్పుకుంటా. ఎక్కడైనా ఇది తప్పదు కదా, ట్యాంక్ బండుల దగ్గర కూర్చున్నట్టుగా ఆ కొమ్మ మీద కూర్చునున్నాయి. ఇంతలో ఒక బోయేవాడు పరమకిరాతకుడు వచ్చాడు, అందులో మగ పక్షిని బాణం పెట్టి కొట్టేశాడు. ఆ పక్షి కింద పడిపోయింది. వాల్మీకి మహర్షి హృదయం కరిగిపోయింది. హారి దుర్మార్ కూడా పవిత్రమైన పక్షులు ప్రేమగా పక్క పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అందులో ఆ మగ పక్షిని ఎలా కొట్టావురా, ఎంత పాపాత్ముడైనా జంటగా ఉన్న పక్షుల్ని కొట్టడు, రతిక్రీడల్లో ఉన్న జంతువుల్ని పక్షుల్ని కొట్టకూడదు, అనారోగ్యంగా ఉన్న వాటిని కొట్టకూడదు, ఆయువు తీరిన వాటిని కొట్టకూడదు, అంటే ముసలివైపోయిన వాటిని, అవయవ లోపం ఉన్న వాటిని కొట్టకూడదు, ఇది వేటకి నియమం. అందుకని వాల్మీకి మహర్షి మనస్సు కరిగిపోయి ఆ బోయవాడు బాణంతో కొట్టినప్పుడు కోపం తట్టుకోలేక మానిషాద ప్రతిష్టాంత్వం అగమశాశ్వతి సమాహ యత్కరౌంచమిథునాదేకం అవధీః కామమోహితం. ఓరి నిషాద అంటే బోయవాడా, త్వం నీవు మా ప్రతిష్టాం శాశ్వతీ సమాహ అగమ, ఎక్కువ కాలం నువ్వు కీర్తి పొందవు, ఎక్కువ కాలం కీర్తి పొందవు అంటే ఎక్కువ కాలం బతకవరా అని అర్థం. ఓరి బోయవాడా, కామమోహితమై ప్రేమతో